మిత్రులారా, శుభోదయం. మనం కార్తీక మాసం మొదలైనప్పటి నుంచి బసవ పురాణంలో భక్తుల కథల గురించి ఉన్నాం. పాల్కురికి సోమన బసవ పురాణంలో కేవలం వీరభక్తుల కథలు మాత్రమే కాదు, ముగ్ధ భక్తుల కథలు కూడా రాశాడు అని చెప్పి, నిజానికి వీరభక్తి అనే మాటని మనం వినగానే తీవ్ర భక్తి అని మనసులో అనువదించుకుంటున్నాము, కానీ వీరం అన్నంత మాత్రాన అది ఉగ్రం తీరం కానవసరం లేదు. ఎందుకంటే వీరం అంటే ధీరం అని అర్థం. ఏదైనా ఒక అంశంలో చాలా స్థిరంగా దృఢంగా ఎటువంటి వెనుకంజ వేయకుండా నిలబడడం వీరం అనిపించింది. ఆయన వీరభక్తి గురించి మాట్లాడాడు తప్ప ఉగ్రభక్తి గురించి మాట్లాడలేదు. ఆ రకంగా కేవలం అందులో వీరశైవుడు అంటే కూడా తీవ్రశైవుడు ఉగ్రశైవుడు అనే అర్థంలో మనం దాన్ని చూస్తే చూడడం సంభవిస్తే మనం ఆ కథల నుంచి ఆ కావ్య సారాంశం నుంచి దూరంగా జరుగుతుంది. అటువంటి వీరభక్తులు, ముగ్ధత్వం కూడా ఒక రకమైన వీరత్వమే. అది నిన్న మనకు అనుకున్నట్లుగా రెండు ప్రపంచాలు లేవని, ఉన్నది ఒకటే ప్రపంచం. తను ఏదైనా ఒక మాట వింటే ఆ మాటని పరిపూర్ణంగా నమ్మడం మనకి శబ్ద ప్రమాణం అని మన వాళ్ళు చెప్పారు. శబ్ద ప్రమాణం అన్ని ప్రమాణాల్లో కూడా అత్యున్నత ప్రమాణం అని మన వేదాంతులు తత్వవేత్తలు చెప్తూ వచ్చారు. శబ్ద ప్రమాణం అంటే ఏమిటి? ఎవరైనా ఒక మాట చెప్పినప్పుడు నువ్వు ఎవరిని గౌరవిస్తున్నావో, ఎవరి పట్ల నీకు విశ్వాసం ఉందో, వాళ్ళు ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటని ప్రాణప్రదంగా భావించ, ఆ మాటనే సమస్తంగా భావించడం, అది శబ్ద ప్రమాణం అనిపించింది. రుద్ర పశుపతి గాని, గొడగూచి గాని అట్లా శబ్ద ప్రమాణాన్ని పాటించారు వాడు. ఎందుకంటే శివుడికి పాలు నైవేద్యం పెట్టమ్మా అని తండ్రి చెప్తే పాలు కేవలం మనం పాల గిన్నె మాత్రమే శివుడి ముందు పెడతాము, కొద్దిసేపు అయిన తర్వాత శివుడు తాగాడు అనుకుని భావించి ఆ పాలు తెచ్చుకుని మనం తాగుతామని అమ్మాయి అనుకోలేదు. శివుడికి పాలు నైవేద్యం పెట్టమ్మా అని తండ్రి చెప్పాడు అంటే పాలు ఆరగిస్తాడు శివుడనే ఆమె అనుకుంది. ఇది శబ్ద ప్రమాణం. అంటే శివుడు విషం తాగాడు అంటే విషం తాగడం అదొక కథ. శివ పురాణం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు పురాణ వాస్తవం వేరు, జీవిత వాస్తవం వేరు. ఆ విషం తాగడం కథకు సంబంధించిన విషయం. ఆ కథకు సంబంధించిన రసాన్ని మనం లోక వ్యవహారానికి సంబంధించిన అనుభూతిగా తీసుకోకూడదు అని రుద్ర పశుపతి భావించలేదు. శివుడు విషం తాగాడంటే తాగాడని నమ్మాడు ఆయన. అందువల్ల ఈ శబ్ద ప్రమాణంతో కూడుకున్నటువంటి భక్తుల కథలు చెప్తున్నప్పుడు పాల్కురికి సోమన బసవనని ఎటువంటి భక్తుడిగా భావించు అన్నది ఈ రోజు మనం మాట్లాడుకుందాం అనుకున్నాం. ఇంతకు ముందు నేను ప్రస్తావించాను మొదట్లో ఒక ఆమె మధుర భక్తి గురించి, ముగ్ధ భక్తి గురించి ఒక తులనాత్మక పరిశీలన చేశారు అని డాక్టర్ సురవరం పుష్పలత అనే ఆమె. ఆమె బసవన్నది జ్ఞానభక్తి అని ఆమె వివరించారు. అలాగే ఆమె జ్ఞానభక్తికి ముగ్ధ భక్తికి తేడా చెప్తూ లోపల ఉన్న శివుణ్ణి కొలవటం, లోపల ఉన్న నమ్మటం జ్ఞానభక్తిను, బయట ఉన్న శివుణ్ణి కొలవడం ముగ్ధ భక్తి అని అంటారని కూడా ఆమె అన్నారు. దాన్ని కూడా నేను వివరించాను. నేను నిజానికి ముగ్ధ భక్తిలో లోపల బయట అన్న భేదం లేదు, వాళ్ళు ఒకటే శివుడు. వాళ్ళు ఏ శివుడు గురించి విన్నారో ఆ శివుడినే వాళ్ళు నమ్మారు అన్నట్లుగా చెప్పాను నేను. యథార్థానికి బసవన్న ఆమె చెప్పింది ఏమిటంటే, బసవన్న బసవ పురాణంలో కనబడే బసవన్న జ్ఞానభక్తి ప్రధానంగా, ఇంకా ఆమె చెప్పిన మాట శాంత భక్తికి ఒక ఉదాహరణగా కనబడతాడు అన్నారు మాట. ఎందుకంటే ఆ బసవ పురాణం మొత్తం, పాల్కురికి సోమన రాసినటువంటి బసవ పురాణ కావ్యం అంతా కూడా బసవన్న ఒక ధీరోదాత్తుడైన మానవుడిగా మనకు కనబడతాడు, నిలువెత్తు మానవుడిగా కనబడదు. తన మనసు మీద, మాట మీద, ప్రవర్తన మీద అతి నియంత్రణ కలిగిన మనిషిగా కనబడతాడు. ఊరికినే ఆవేశకావేశాలకు లోనవడం కానీ, రాగద్వేషాలకు లోనవడం కానీ చేసే ఒక బలహీన మానవుడు ఆయన ఎక్కడ కనబడ్డా. ఆయన మొత్తం ఆ కథ మొత్తం మీద ఎక్కడ కూడా బలహీనత స్ఫురణ మనకు కనబడదు. పరమ శాంత భక్తి పొరడని చెప్పవచ్చు మనం. అయితే ఈ శాంత భక్తి, మధుర భక్తి ఇలాంటి పదాలన్నీ కూడా వైష్ణవ సంప్రదాయానికి సంబంధించినటువంటి లాక్షణికులు చెప్పిన పదాలు. వైష్ణవ లాక్షణికుల తాలూకు పదాలతో మనం ఒక శివభక్తిని, ముఖ్యంగా వీర శైవ భక్తి వివరించడానికి సరిపోవున్నది కూడా మనం గతంలో అనుకున్నాం. బసవన్న తన భక్తిని వివరించడానికి ఆయన షట్ స్థల వివరణ చేపట్టాడు. ఆయన తన కావ్యాన్ని, తన కవిత్వాన్ని షట్ స్థల జ్ఞానంగా పేర్కొన్నాడు అని కూడా నేను గతంలో చెప్పాను. నేను షట్ స్థలాలంటే ఆరు స్థలాలు. స్థలం అంటే దశ, ఒక స్టేషన్ అని చెప్పాను నేను, ఒక మానసిక దశ. అవి భక్త, మహేశ్వర, ప్రసాది, ప్రాణలింగి, శరణ, ఐక్య స్థలాలు అని కూడా నేను చెప్పాను. వీటిలో మొట్టమొదట భక్త స్థలం అనేది, భక్త స్థలం అంటే భక్తుడు తాలూకు, భక్తుడు తన సాధన మొదలు పెట్టిన మొదటి తొలి దశ. ఆ దశలో అతడు గురుడు, లింగము, జంగం అనే మూడింటి పట్ల ఆయన మూడింటిని కనుక్కోవడం, గుర్తుపట్టుకోవడం, వాటిని వర్షి ఆరాధించడం మొదలు పెడతాడు ఆ దశలో. అది మొదటి దశ, ప్రథమ దశ. ఆ తర్వాత దశలో అతడు ఆ ఆరాధనని నిత్య జీవిత ఆచరణగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. మహేశ్వర దశ. ఆ మహేశ్వర దశ తర్వాత అతడు తనకు లభిస్తున్న ప్రతి అనుభవాలు, మంచి గాని చెడు గాని, సుఖం గాని దుఃఖం గాని, ఇవన్నీ కూడా శివ ప్రసాదాలుగా, శివానుగ్రహంగా భావించే మానసిక పరిణతి పొందే స్థితికి చేరుకుంటూ ఉంటాడు. దాన్ని ప్రసాది దశ, శివ ప్రసాదంగా భావిస్తాడు కాబట్టి దాన్ని అటువంటి శివ ప్రసాదంగా తను తాను భావించుకుంటాడు కాబట్టి దాన్ని ప్రసాది దశ అన్నారు. ఆ తర్వాత అతడు ఈ అనుభవాలన్నిటి ఆధారంగా తనలో ఉన్నటువంటి ఒక ఆ అంతర్యామిని, తనలో ఉన్నటువంటి శివుణ్ణి గుర్తుపడడం మొదలు పెడతాడు. దాన్ని ప్రాణలింగి దశ, ప్రాణలింగ దశ అని అన్నారు. ఆ తనలో ఉన్న అంతర్యామిని గుర్తుపట్టిన తర్వాత ఇక అంతర్యామితో తను సంభాషించడం మొదలు పెడతాడు. కాన్వర్సేషన్ గాడ్ మొదలవుతుంది అన్నమాట. దాన్ని శరణ దశ అన్నారు. ఇక ఆ తర్వాత చివరి దశలో అతడు తనకి, తనలో ఉన్నటువంటి అంతర్యామికి మధ్య భేదం లేని స్థితికి ఒక ఒక ఐక్యతా స్థితికి చేరుకుంటాడు. దాన్ని ఐక్య దశ అన్నారు. ఈ స్థలాలు అంటే మొట్టమొదట భక్త కాయంలో భక్తుడికి శివుడికి మధ్య భేదం ఉంది, భక్త కాయం ఉంది, శివుడు ఉన్నాడు. చిట్ట చివర ఐక్య స్థలానికి వచ్చేటప్పటికి భక్తుడు ఉన్నాడు గాని భక్త కాయం ఉండదు, శివుడే మొత్తం భక్తుడుగా భక్తుడిలో నిండిపోతాడు. ఇది ఒక దశ, ఇది ఒక క్రమోన్మీల దశ, క్రమముక్తి దశ. బసవన్న యథార్థానికి తన కవిత్వంలో ఇటువంటి ఒక క్రమముక్తిని ఆయన చెప్తూ వచ్చాడు. అంటే ఏ భక్తుడికైనా కూడా ఆయన ఒక చోట అన్నాడు, భక్తుడు అనిపించేదనయ్యా మెలమెల్ల, యుక్తుడు అనిపించేదనయ్యా మెలమెల్లన, చేరి శరణుడని అనిపించేదనయ్యా మెలమెల్లన, ఎడపడు గుట్టల దాటి రాగా రాగా లింగైక్యుడని అనిపించేదనయ్యా, కూడల సంగమదేవా మీకంటే అధికుడని అనిపించేదనయ్యా. చివరికి భక్తుడు ఏ స్థితికి చేరుకుంటాడంటే ఈ క్రమ ముక్తిలో, ఈ క్రమ వికాసంలో శివుడు కన్నా అధికుడుగా మారతాడు అని ఆయన అన్నాడు. అయితే బసవన్న తాలూకు మేనల్లుడు చెన్న బసవన, వీరశైవ ఈశ్వర శాస్త్రం తాలూకు గొప్ప వ్యాఖ్యాతలు ఒకటిగా పేరు పొందినవాడు ఆయన. ఆయన కూడా వచ్చిన కర్త. ఆయన ఏమన్నాడంటే, ఆయన బసవన్న ఒక క్రమముక్తి గురించి మాట్లాడాడు. నిజానికి అటువంటిది ఏమీ లేదు. భక్తుడు ఏ దశలో అయినా సరే, ఏ స్థలంలో అయినా సరే నేరుగా రెండో స్థలానికి చేరక్కర్ లేకుండానే అతడు ఐక్య స్థలానికి చేరే అవకాశం ఉంటుంది అని చెన్న బసవన్న అన్నాడు అని వ్యాఖ్యాతలు రాశారు. కానీ నాకేమనిపించిందంటే, బసవన్న వచనాలు చదివినప్పుడు, బసవన్న జీవిత చరిత్ర చదివినప్పుడు ఇది బసవన్న స్వయంగా నమ్మిన విషయం అనిపించింది. ఆయన క్రమముక్తి ఎందుకు చెప్పాడంటే, ఒక ఆచార్యుడిగా, మనకి ఆచార్యుడు గురువు అని ఇద్దరు ఉంటారు అని పరమాచార్య గారు వివరించారు. గురువుకి ఒక ప్రొసీజరు, ప్రోటోకాలు ఇవేవి, వీటి రూపంలో ఆయన తన తాలూకు దర్శనాన్ని మనం వివరించాడు. ఆయన జీవితమే ఒక ఉదాహరణగా ఉంటుంది ఆయన గురువు. ఆచార్యుడు ఎలా కాదు, తను తెలుసుకున్న సత్యాన్ని ఒక కరికులం ద్వారా, ఒక లెసన్ ప్లాన్ ద్వారా మనకు వివరించడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి ఆచార్యుడు ఏమిటంటే, అందరికీ యూనివర్సల్ గా అందరూ దాన్ని అందుకోగలిగేటట్లుగా యాక్సెసిబుల్ చేయడానికి, ఏ బిగినర్ అయినా నెమ్మదిగా క్రమంలో తను తాను కోల్పోకుండా, దారి తప్పకుండా, జాగ్రత్తగా ఆ సాధన దశలో ముందుకు నడవడానికి వీలుగా ఒక సాధన ప్రణాళికను చూపిస్తాడు. కాబట్టి బసవన్న ఆయన తాలూకు జీవితంలో, ఆయన మాటల్లో, ప్రవచనాల్లో అటువంటి ఒక ప్రణాళికను చూపించి ఉండవచ్చు, కానీ ఆయన స్వయంగా గురువు. ఆయన ఈ ప్రణాళిక ప్రకారంగానే ఆయన క్రమముక్తి చెందాడు అని అనడానికి లేదు. ఆయన మొట్టమొదటి, ఎందుకంటే ఆయన చిన్నప్పుడు శిశువుగా ఉన్నప్పుడే ఆయనలో ఇటువంటి మానసిక పరిణితి కనిపించింది అని సోమన్ రాస్తాడు. ఇటువంటి బసవన్న తాలూకు జీవితాన్ని సోమన్ చిత్రించినటువంటి తీరులో చూసినప్పుడు, బసవన్న వచనాలు చదివినప్పుడు, బసవన్న వచనాలు మనకి దాదాపుగా 1400-1500 వచనాల దాకా లభ్యంగా ఉన్నాయి. వీటిలో ఒక 1000 వచనాల దాకా, 1000 వచనాలు అంటే కొన్ని వచనాలని మనకు పూర్తిగా అందలేదు అనుకున్నా, ఒక 800-900 వచనాల దాకా మనకి తెలుగులో లభ్యంగా ఉన్నాయి. నేను ఈ వచనాలన్నీ కూడా క్షుణ్ణంగా చదివాను. నేను బసవన్న వచనాలు, బసవన్నని తెలుగు చాలా మంది తెలుగులోకి అనువదించారు, ఇంగ్లీష్ లో అనువదించారు. ఇంగ్లీష్ లో కేఆర్ శ్రీనివాస అయ్యంగారు లాంటి వాళ్ళు మ్యూజిక్స్ ఆఫ్ బసవాన్ అనువదిన, సరే ఏకే రామానుజన్ చేసిన అనువాదం సుప్రసిద్ధమైన అనువాదం స్పీకింగ్ ఆఫ్ శివ అని, ఆయన వీరశైవ వచనకర్తల తాలూకు పదాలని, వచనాలని అనువదించడం ద్వారా ఆయన ఈ వీరశైవ కవుల్ని ప్రపంచానికి పరిచయం చేశాడు. ఆయన చాలా మందికి బసవ సాహిత్యం లేదా వచన సాహిత్యం, వీరశైవ వచన సాహిత్యం రామానుజన్ తాలూకు ఇంగ్లీష్ అనువాదం ద్వారానే పరిచయం. ఇవి కాక తెలుగులో కూడా చాలా అనువాదాలు వచ్చాయి. ముఖ్యంగా నేను నా దగ్గర ఉన్నటువంటి అనువాదం బసవేశ్వర గీతామృతం పేరిట డాక్టర్ మఠం లింగయ్య స్వామి అనే ఆయన రాసిన పుస్తకం. ఇది బసవ సంక్షేమ సమితి హైదరాబాద్ వాళ్ళు ప్రచురించారు. ఇందులో బసవన్న తాలూకు వచనాల్ని ఒకప్పుడు 1952 కాలంలో కర్ణాటక ధారవాడ చెందినటువంటి ఎస్ఎస్ బసవనాల్ అనేవారు ప్రచురించిన బసవ వచనాల సంపుటల ఆధారంగా రామానుజం చేసిన ఆ సంపుటి ఆధారంగానే చేశాడు అనువాదం. ఈ మఠలింగయ్య స్వామి గారు దాని అనువాదంగా చేశారు. అందులో బసవన్న వచనాలు అని ఒక 960 వచనాలు ఇచ్చి, తర్వాత అధిక వచనాలు అని చెప్పి మరొక 404 వచనాలు వాళ్ళు ఇచ్చారు. ఇందులో బసవన్న వచనాలుగా ఇచ్చినటువంటి 960 వచనాల్లోంచి లింగయ్య స్వామి గారు 959 వచనం దాకా కొన్ని వచనాలు మాత్రం ఆయన పరిహరించి మినహాయించి దాదాపుగా అన్ని వచనాలు కూడా తెలుగులో తీశారు. కన్నడ మూలం తెలుగు అనువాదంతో తర్వాత వ్యాఖ్యతో తీసుకొచ్చారు. బసవనను చదవాలనుకునే వారికి ఇది చాలా చక్కటి ప్రారంభ గ్రంథం మాత్రమే కాదు, ఇది చాలా సాధికారికమైన గ్రంథం అని చెప్పవచ్చు. ఈ గ్రంథం ఆధారంగా అంటే బసవన్న తాలూకు వివిధ రచనలు వివిధ అనువాదాలతో పాటు నేను ఈ అనువాదాలని చదివాను. ఇది కాక కన్నడ స్వయంగా చదవగలిగిన వారికి వచన సంచయ పేరిట ఒక వెబ్సైట్ ఉంది. అందులో అకారాది క్రమంలో మొత్తం వచన కర్తలందరి తాలూకు వచనాల సంకలనం అందులో ఉంది. అందులో బసవన్న వచనాలు కూడా పూర్తిగా ఆ సైట్ లో లభ్యమవుతాయి. అయితే నేను తెలుగులో కన్నడ మూలం తెలుగులో ఈ మఠం లింగయ్య స్వామి గారు చేసిన అనువాదం నా దగ్గర పెట్టి చదివాను. కాబట్టి ఈ వచనాలు చదివిన తర్వాత పాల్కురికి సోమన రాసిన బసవ పురాణం చూసినప్పుడు సోమన బసవన్న వచనాల్లో ఏ విధంగా ఉన్నాడో ఆ వచనాలు ఆయన క్షుణ్ణంగా చదివి ఆ వచనాల్లో బసవన్నకి వచనాల్లో కనబడుతున్న బసవన్నకి యథార్థానికి వచనాలు బసవన తాలూకు ఆత్మకథగా చెప్పవచ్చు. అంటే అందులో బసవన తాలూకు జీవిత విశేషాలు, సామాజిక విశేషాలు, ఆయన కాలంలో సంభవించినటువంటి రాజ్యపరమైనటువంటి ఉత్థాన పతనాలు అవన్నీ అందులో చిత్రించలేదు. కానీ బసవన తాలూకు ఆత్మకథ అందులో ఉంది. యథార్థానికి అరవిందులు చెప్పినట్లుగా ఆత్మకథ అంటే ఆత్మకథనే, ఆత్మ తాలూకు కథనే ఆత్మకథ. అందుకని ఆయన తన ఆత్మకథ లైఫ్ డివైన్ లో మనకి ఆయన ఆత్మకథే కనబడుతుంది తప్ప ఆయన కాలం నాటి సామాజిక జీవితమో లేకపోతే దిన రోజువారీ జీవితమో, ఆయన పరీక్షలు చదువుకోవడం, పాస్ అవడం, ఉద్యోగం ఇవన్నీ ఉండవు. అందులో ఆయన ఆత్మ ఏ విధంగా పురోగమించింది, ఏ విధంగా వికసించింది, దానికి సంబంధించిన కథ మాత్రమే మనకి లైఫ్ డిఫైన్ లో కనబడుతుంది. అట్లాగే బసవన్న వచనాల్లో కూడా బసవన్న ఆత్మకథ కనబడుతుంది, ఆయన లైఫ్ డివైన్ కనబడుతుంది, ఆయన ఆత్మతత్వం కనబడుతుంది, ఆయన తాలూకు జీవతత్వం కనబడుతుంది, జీవ లక్షణం కనబడుతుంది, ఆయన ఆవేదన కనబడుతుంది, ఆయన సాధన కనబడుతుంది, ఆయన దేన్ని కోరుకున్నాడు, దేనికోసం జీవించాడు, దేనికి తన తాను అర్పించుకోవాలనుకున్నాడు, ఇదంతా వచనాలు చాలా చక్కగా తేట తెల్లంగా మాట్లాడుతున్నాయి అనిపించింది. యథార్థానికి నాకు ఈ వచనాలు చదువుతున్నంతసేపు ఒక నిలువెత్తు మానవుడు ఆయనతో కలిసి నాకు నడుస్తున్నట్టు అనిపించింది. అంటే ఒక టాల్స్టాయ్ లాంటి మనిషితోటి యాస్నేయ పొలియాన క్షేత్రంలో కలిసి తిరుగుతున్నట్టు, లేదా ఒక గాంధీ లాంటి మనిషితోటి సబర్మతి ఒడ్డునో వార్ధా ఆశ్రమంలోనో కూర్చుని మాట్లాడుకుంటున్నట్టు, ఒక ఋషీశ్వరుడితో, ఒక పండి పరిణితుడైనటువంటి హృదయం కలిగిన మానవుడితో అతనితో ఒక రోజంతా గడిపినట్లుగా అనిపించింది అనమాట. చాలా దగ్గరగా, చాలా ఆత్మీయంగా అతని తాలూకు ఆ వ్యక్తిత్వ సుగంధం మనని ఆవరించడం ఆ వచనాలు చదువుతున్నట్టు కనబడుతుంది. సోమన బసవ పురాణంలో నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది, వచనాలు మొత్తం చదివిన తర్వాత బసవ పురాణం మరింత గౌరవనీయంగా నాకు ఆరాధనీయంగా తోచింది. ఎందుకంటే ఆయన బసవన్న తన గురించి ఏం చెప్పుకున్నాడో ఆయన బసవన్న ఆ విధంగానే చిత్రించాడు. అది ఏ విధంగా చేశాడన్నది నేను ఈరోజు రేపు కూడా మీతో వివరంగా పంచుకోవాలనుకుంటున్నాను. నేను దానికి ముందు ఒక్కసారి బసవన్న తాలూకు జీవిత సంగ్రహం, ఆయన జీవించిన కాలం, ఆయన జీవితం, ఆయన చేసిన పనులు, వాటి గురించి స్థూలంగా ఒక్కసారి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. బసవన్న ఆయన మీద వచ్చిన రకరకాల హేజియోగ్రఫీస్, అంటే మన వాళ్ళు ఏంటంటే ఒక గొప్ప వ్యక్తి గురించి రాయటం మొదలు పెట్టగానే అందులో ఉన్న చారిత్రక మానవుడిని నెమ్మదిగా మరుగుపరిచి ఒక పౌరాణిక మానవుడిగా మార్చడం అనేది భారతీయ వ్యక్తి చరిత్రలో, జీవిత చరిత్రలో ప్రధానంగా కనబడే అంశం. కాబట్టి ఆ కాల నిర్ణయాలు, ఆయన వయస్సు అన్ని కూడా ఆ హేజియోగ్రాఫిక్ అకౌంట్ గా మారిపోయినప్పుడు దానిలోంచి వాటిని పక్కకు నెట్టి అసలైన చారిత్రక మానవుడు ఎలా ఉంటాడు, ఎలా ఉండేవాడు అని తేల్చుకోవడం కొద్దిగా కష్టమైన విషయం. అటువంటి చారిత్రక హిస్టారికల్ ఫ్యాక్ట్ ని ఒక్కసారి మనం, ఆ హిస్టారికల్ ఫ్యాక్ట్ కే నేను పరిమితం అవ్వాలనుకోవట్లేదు. ఎందుకంటే ఒక మహనీయుడు, ఒక మహామానవుడు జీవించి వెళ్ళిన తర్వాత కొన్నాటికి ఆ హిస్టారికల్ ఫ్యాక్ట్ అల్పమై దాన్ని దాటినటువంటి ఒక మానవ చరిత్ర మన ముందు రావడం మొదలు పెట్టిన తర్వాత ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నప్పుడు మనం ఆ హిస్టారికల్ ఫ్యాక్ట్ తో పాటు ఆ రిసీవ్డ్ హిస్టరీ, ఆ రిసీవ్డ్ ట్రెడిషన్ కూడా మనం సమానంగా గౌరవించవలసి ఉంటుంది. అందులో మహిమలు, కల్పనలు ఉంటే వాటిని కూడా ఆ మానవుడిని వివరించేటటువంటి యథార్థాలు కానీ మనం స్వీకరించవలసి ఉంది. ఆ తర్వాత మాట, ముందు ఆ హిస్టారికల్ ఫ్యాక్ట్ ఏమిటనేది కొద్దిగా స్థూలంగా చూద్దాం. ఆయన అన్ని రకాల లెక్కలు, అన్ని రకాల వాదోపవాదాలు చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, మఠ లింగయ్య స్వామి గారు చెప్పింది ఏమిటంటే, ఆయన 1131లో పుడి 67 దాకా జీవి ఉంటారు అనేది ఆయన తేల్చారు. లేదు అంటే కొద్దిగా మనం 1-2 సంవత్సరాలు అటు ఇటు వేసుకుంటే 1130 నుంచి 1170 మధ్య కాలంలో ఆయన జీవించారు. అంటే దాదాపుగా 37 లేదా 40 ఏళ్ళు దాటి మాత్రం బసవన జీవి, 37 ఏళ్ల యువకుడుగానే ఆయన ఈ లోకం నుండి కైలాసానికి నిష్క్రమించాడు అనేది మనం చెప్పుకోవచ్చు. అంటే 37 ఏళ్ళు అంటే మనం అది మనకి తెలిసినటువంటి చారిత్రక మహాపురుషులు, ఒక శంకరాచార్యులు, ఒక వివేకానంద, ఇటువంటి వాళ్ళ వయసుతో సమానమైన వయసు అన్నమాట. అంత వయసులోనే 4 పదలు నిండకుండానే ఆయన చేయవలసినటువంటి అపారమైనటువంటి సేవ కాంట్రిబ్యూషన్ కి ఒక లెగసీని ఇచ్చి మరి ఈ లోకం నుంచి ఆయన నిష్క్రమించాడు. ఆయన ఇప్పటి కర్ణాటకలో బీదర్ ప్రాంతంలోని బాగల్కోట తాలూకాలో ఉన్న ఇంగుళేశ్వర బాగేవాడే ఊళ్ళో ఆయన జన్మించారు. ఇప్పుడు దాన్ని బసవన బాగేవాడే అంటారు. అక్కడ మండిగ మాదిరాజు, మాదరాంబిక అనే దంపతులకు ఆయన పుట్టాడు. ఆయన ఇది అంటే 11వ-12వ శతాబ్దాలకు సంబంధించినటువంటి జీవితం అనమాట. బసవన్న 1167లో ఆయన కైలాసవాసి అయ్యాడు అనుకుంటే, పాల్కురికి సోమన గురించిన రకరకాల కాల నిర్ణయాలు అన్ని తేల్చిన తర్వాత సుబ్రహ్మణ్యం గారు వీళ్ళందరూ చెప్పిన దాని ప్రకారం సోమన 1160 నుంచి 1240 దాకా జీవించాడు అనుకుంటే, 12వ శతాబ్ది ఉత్తరార్ధం, 13వ శతాబ్ది పూర్వార్ధంలో ఆయన జీవించాడు అని అనుకుంటే, ఆయనకి బసవన్నకి మధ్య అంటే దాదాపుగా బసవన్న కైలాసవాసి అవడము, పోతన జన్మించిన ఒకే కాలంలో, సోమన జన్మించిన ఒకే కాలంలో జరిగాయి అనుకుంటే, సోమన కొద్దిగా యుక్త వయసు వచ్చి ఆయనకి బసవన్న గురించి తెలియడం మొదలు పెట్టేటప్పటికి బసవన్నకి సోమన్నకి మధ్య 20 ఏళ్ల కన్నా అంటే ఒక తరం కన్నా ఎక్కువ వ్యవధి లేదు. కాబట్టి ఒక తరం కన్నా ఎక్కువ వ్యవధి లేని కాలంలో 25 ఏళ్ల కింద నిష్క్రమించిన ఒక మనిషి గురించిన కథ రాస్తున్నప్పుడు సోమన బసవన్న గురించినటువంటి చాలా అధికారికమైనటువంటి విశ్వసనీయమైనటువంటి కథ చెప్పాడు అని మనం భావించవలసి ఉంటుంది. అందులో పౌరాణిక అంశాలు, మహిమలు అవన్నీ ఉన్నాయి. సరే, ఆ మహిమలు కూడా బహుశా ఆ మహిమలు 25 ఏళ్లలో బసవన్న జీవితం గురించిన ఆ మహిమలు ప్రచారం కావడంలో ఆశ్చర్యం లేదు. కానీ బసవన్న గురించినటువంటి చాలా అంశాల గురించి సోమన చెప్పిన వివరాలు, అందుకనే ఇది ఈ బసవ పురాణం 14వ శతాబ్దంలో కన్నడలోకి అనువాదమైంది. చాలా ప్రామాణిక గ్రంథంగా మారింది. తెలుగులో ఎక్కువ దీన్ని మన వాడు పక్కన పెట్టారు, కానీ కన్నడలో ఈ గ్రంథమే బసవన తాలూకు జీవితం గురించి, బసవన తాలూకు బోధల గురించి మాట్లాడడానికి సాహిత్యకారులకు ప్రామాణిక గ్రంథమైంది. దాదాపుగా బసవన్న జీవిత చరిత్రని ఇది కాక మరో గ్రంథం ఉంది, బసవరాజా రగళి అని. కానీ దానికన్నా కూడా ఈ సోమన రాసినటువంటి బసవ పురాణమే బసవన జీవితం గురించిన ప్రామాణిక గ్రంథంగా పరిగణించబడుతూ ఉంది. కాబట్టి మనం ఒక అత్యంత విశ్వసనీయమైనటువంటి ఒక లిటరీ బయోగ్రఫీగా దీన్ని మనం భావించవచ్చు. 11-12 శతాబ్దాలు బసవన్న జీవించిన కాలం దక్షిణాపథంలో, ముఖ్యంగా దక్కన్ పీఠభూమి ప్రాంతం చాలా చాలా కల్లోల యుగం. ఎందుకంటే అప్పటికి ఒక అది యథార్థానికి 2 మహాసామ్రాజ్యాలు, ఒక మహాసామ్రాజ్యం అస్తమించి అంతరించి మరొక మహాసామ్రాజ్యం ఉదయించడానికి మధ్య కాలంలో సంభవించిన కాలానికి సంబంధించిన కథ అనమాట. వాళ్ళ ముందు ఆయన పుట్టడానికి లేదా ఆయన పుట్టిన తర్వాత ఆయన కళ్ళ ముందు అంతరించిన మహాసామ్రాజ్యం చాళుక్య, పశ్చిమ చాళుక్య పశ్చిమ చాళుక్యులు వాతాపి బాదామి కేంద్రంగా పరిపాలించిన పశ్చిమ చాళుక్యులు దక్షిణ భారతదేశాన్ని, ముఖ్యంగా కర్ణాటక, ఆంధ్ర, దక్షిణ మహారాష్ట్ర ప్రాంతాలని చాలా గాఢంగా సాంస్కృతికంగా ప్రభావితం చేసిన రాజవంశం. మనకి తెలుసు పశ్చిమ చాళుక్యుల తాలూకు అంటే బాదామి చాళుక్యుల తాలూకు ఒక శాఖ వేంగి చాళుక్యులుగా వేంగిలోను, రాజమహేంద్రవరంలోను పరిపాలన చేశారని, వాళ్ల కాలంలోనే తెలుగులో మొట్టమొదటి కావ్య రచన నన్నయ ఆంధ్ర మహాభారతాన్ని ఆంధ్రీకరించడం వాళ్ల కాలంలోనే జరిగిందని, ఆ రకంగా తెలుగు సాహిత్యానికి అది ప్రభవ కాలం అని చెప్పి మనకు తెలుసు. అటువంటి వికాసమే పశ్చిమ చాళుక్యుల వల్ల కన్నడ దేశంలో కూడా జరిగింది. ఆ చాళుక్యులు చిట్ట చివర బలహీన చాళుక్యులు యథార్థానికి రాష్ట్రకూటుల తాలూకు సామంతులుగా మొదలుపెట్టి రాష్ట్రకూటుల నుంచి విడివడి వాళ్ళు చాలా బలమైన సామ్రాజ్యంగా ఎదిగిన తర్వాత మధ్యలో మళ్ళా రాష్ట్రకూటులు చాళుక్యుల్ని ఓడించి ఆధీనంలోకి తెచ్చుకున్నారు. మళ్ళా చాళుక్యులు మళ్ళా రాష్ట్రకూటుల మీద పోరాటం చేసి మళ్ళా వాళ్ళు స్వతంత్ర సంపాదించుకున్నారు. మరి మూడోసారి మళ్ళా వాళ్ళు తలెత్తేదా కదా చెప్పుకుందాం మనం. ఇలా మూడు సార్లు చాళుక్యులు తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకునే కాలంలో రెండవసారి వాళ్ళు వికసించి కూలిపోయేటటువంటి కాలానికి సంబంధించిన కాలం బసవన కాలం. చాళుక్యులు ఈ నిరంతర యుద్ధాల వల్ల బలహీన పడ్డప్పుడు నాలుగు రాజవంశాలు చాళుక్యుల నుంచి విడివడి తమ స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. వాళ్ళు హోయసల్లు, కాకతీయులు, కాలచూర్లు, యాదవులు, కాకతీయులు, హోయసల్లు, కాలచూర్ ఈ నలుగురు కూడా చాళుక్యుల నుంచి తమ స్వాతంత్రాన్ని ప్రకటించుకున్న కాలంలో కాలచూర వంశాన్ని చెందినటువంటి రెండవ బిజ్జలుడి తాలూకు పరిపాలనా కాలంలో బసవన్న ఆయనకు ప్రధానమంత్రిగా, కోశాధికారిగా, దండనాయకుడిగా పనిచేశాడు. ఈ రెండవ బిజ్జలుడు దాదాపు 10 ఏళ్ళు 10-12 ఏళ్ళు ఆయన పరిపాలన, చివరి 10 ఏళ్ల కాలంలో బసవన్న బిజ్జల దగ్గర పనిచేశారు. ఆ పని చేసినప్పుడు ఇంకా ఖచ్చితంగా చెప్పాలి అంటే 1131లో బసవన్న జన్మించాడు అనుకుంటే ఆయన తను సంగమేశ్వర గురుకులానికి వెళ్ళేటప్పుడు కానీ 16 ఏళ్ళు, అంటే 47వ ఏట ఆయన గురుకులానికి వెళ్ళాడు అనుకుంటే అక్కడ ఒక 12 ఏళ్ళు ఆయన గురుకులంలో జీవి, అంటే 1159 దాకా ఆయన గురుకులంలో ఉన్నాడు అనుకుంటే 1159లో ఆయన బిజ్జళ్ళు కొలువులో చేరాడు. అంటే దాదాపుగా 8 ఏళ్ళు, వాస్తవంగా చెప్పాలంటే 8 ఏళ్ళు ఆయన బిజ్జళ్ళ దగ్గర పని. ఆ 8 ఏళ్ల కాలంలో ఆయన మనం ఈరోజు మాట్లాడుకుంటున్నటువంటి వీర శైవ ఉద్యమాన్ని అందించాడు. కన్ఫ్యూషియస్ గొప్ప తాత్వికుడు, మీకు తెలుసు చైనా తాత్వికుడు, ఆయన పదే పదే ఒక మాట చెప్తూ ఉండేవాడు. ఆయన కూడా బసవేశ్వరుడు వంటి వాడు. ఆయన కూడా ఒక చక్కటి మాట, చక్కటి హితవు, చక్కటి ఆలోచనలతో ఆయన ప్రతి రాజు వెనక తిరిగాడు. నన్ను మీరు ఎవరైనా నా సలహా తీసుకోండి, రాజ్యం ఎట్లా పాలించుకోవాలో, రాజ్యాన్ని ఎట్లా నిర్వహించుకోవాలో నేను చెప్తానని ఆయన ప్రతి రాజు వెనక తిరిగాడు. ప్రతి రాజు ఆయన గౌరవించేవాడు, కానీ ఏ రాజు కూడా ఆయనకి పూర్తి అధికారం ఇవ్వలేదు. ఏ రాజు కూడా ఆయనకి ఆయన కోరుకున్నటువంటి బాధ్యతలు అప్పగించలేదు. ఆయన అన్నాడు, నాకు ఎవరైనా 1-3 ఏళ్ళు నాకు పూర్తి స్వతంత్రం ఇచ్చి అధికారం ఇస్తే నేను ఇప్పుడున్న దానికన్నా మరింత మెరుగైన సమాజాన్ని స్థాపించగలను అని చెప్పాడు. ఆయన జీవితకాలంలో ఆయనకు 3 ఏళ్ల టెన్యూర్ ఆయనకు దొరకలేదు. 3 ఏళ్ల టెన్యూర్ నిజంగా చాలా ఆశ్చర్యకరమైన టెన్యూర్ అది. ఒక ఆమె జీజస్ సిఇఓను పుస్తకం రాసింది. ఆమె ఏం రాసిందంటే 3 ఏళ్ల టెన్యూర్ ఒక జీజస్ ని తయారు చేయగలదు అని చెప్పింది. ఎందుకంటే జీజస్ 30 ఏళ్ల దాకా ఎక్కడో ఎక్కడ గడిపాడో ఎవరో మనకు తెలియదు. 33వ ఏట ఆయన సిలువ వేశారు. ఆయనకు తెలిసిన, ఆయన గురించి మనకు తెలిసిన పబ్లిక్ లైఫ్ అంతా కూడా 3 ఏళ్ల లైఫ్ మాత్రమే. ఆ 3 ఏళ్ల లైఫ్ ఆధారంగానే క్రీస్తుతాలకు ప్రభావం ఈ రోజు ప్రపంచం అంతా వ్యాపించడం మనం గమనిస్తూ ఉన్నాం. 3 ఏళ్లలో ఒక మానవుడు తన చుట్టూ ఉన్న సమాజాన్ని ఎంత ప్రగాఢంగా ప్రభావితం చేయగలడో యేసుక్రీస్తు జీవితం ఒక ఉదాహరణ. అలా చూసినప్పుడు బసవన్నకి దాదాపుగా 9 ఏళ్ళు, 3 ఏళ్ల కాలం దొరికిందని చెప్పు. ఆయన తన చేతల ద్వారా, మాటల ద్వారా, ఆలోచన ద్వారా, తన నడవడి ద్వారా ఎంత ప్రగాఢమైనటువంటి ప్రభావం చూపించి ఉంటాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ 8 ఏళ్ల 59 నుంచి 67 దాకా, ఆ 8 ఏళ్ల మధ్యకాలంలో 8-9 ఏళ్ళు అనుకోండి, 8-9 ఏళ్ల మధ్యకాలంలో ఆయన బిజ్జలుడు తాలూకు ఆస్థానంలో ఇందాక చెప్పినట్లుగా కోశాధికారిగా, దండనాయకుడిగా, ప్రధానమంత్రిగా ఆయన నిర్వహించినటువంటి పాత్ర భారతీయ దృక్పథాన్ని మార్చివేసిన చెప్పు. ఎందుకంటే బసవన్నకు పూర్వం భారతీయ సమాజం, హిందూ సమాజం లేదా సమాజం, సాంస్కృతిక సమాజం వేరు, ఆయన తర్వాత సమాజం వేరు. ఆ తర్వాత భారతదేశంలో సంభవించిన ప్రతి ఒక్క సామాజిక ప్రక్షాళనోద్యమం మీద కూడా బసవన్న తాలూకు ముద్ర ఉంది అని భావించవచ్చు. తదనంతర కాలంలో ఆయన ఎందరో సంస్కర్తల్ని, రచయితని, కవుల్ని ఆయన గాఢాతిగాఢంగా ప్రభావితం చేశాడని చెప్పుకోవచ్చు. ఆ 9 ఏళ్ల కాలంలో ఆయన చేసినటువంటి ఆ మొత్తం వర్క్ అంతా ఉంది కదా, ఆ వర్క్కి ఆ కాలంలోనే ఆయన వచనాలు కూడా రాశాడు అని భావించవచ్చు. దాని వెనక ఆయన 12 ఏళ్ళు, నేను దాకా చెప్పాను కదా, ఆయన సంగమేశ్వరం గురుకుల వాసానికి వెళ్ళాడని. కప్పటి సంగమేశ్వరం అంటారు, కోడలి సంగమేశ్వరం, అది బాగలకోట తాలూకాలో ఉంది. ఆ కోడల సంగమేశ్వరంలో సంగమయ్య అనే ఆయన గురువు దగ్గర ఆయన శిష్యరికం చేశాడు. ఈ సంగమయ్య అనేది కోడల సంగమంలో ఉన్నటువంటి దేవుడు సంగమేశ్వరుడు, సంగమయ్య గురువు. బసవన్న నమ్మకం ప్రకారం గురువుకి, గురు లింగాల మధ్య అభేదం కాబట్టి, ఆయనే గురువు, ఆయనే లింగము, ఆయనే జంగముడు కాబట్టి ఆయన సంగమయ్య అని అంటున్నప్పుడు ఆయన దేవుడు, ఆ కూడల సంగమంలో ఉన్నటువంటి దేవుణ్ణి అంటున్నాడా, గురువుని అంటున్నాడా అన్నది ఆయన వదిలిపెట్టాడు. కూడల సంగమ దేవా అని అంటున్నప్పుడు కూడల సంగమంలో ఉన్న దేవుడా అని ఆయన చెప్పినట్టు అనుకోవచ్చు, లేదా కూడల సంగమంలో ఉన్న గురుదేవా అని చెప్తున్నట్లు కూడా అనుకోవచ్చు. కానీ ఆ గురువు ఆయన అక్కడ కూడల సంగమంలో 12 ఏళ్ళు గురుకులవాసం చేసిన తర్వాత ఆయనకి బిజ్జలుడు తన రాజ్యానికి వచ్చి కొలువులో చేరమని కబురంపించినప్పుడు బసవన్న ముందు ఇష్టపడలేదు. ఆ గురుకుల వాసాన్ని, ఆ గురు సన్నిధిని వదిలిపెట్టి ఈ రాజు కొలువులో చేరటం అనే దాన్ని, గవర్నమెంట్ జాబ్ అని ఇష్టపడలేదు. కానీ గురువు పంపించాడు, చెయ్యిది లోకోపకారం, 10 మందికి పనికొచ్చే పని చేసే అవకాశం, వెళ్ళని చెప్పినప్పుడు ఆ గురువు బసవన్నకి కొన్ని నీతివాక్యాలు చెప్పి, నీతివాక్యాలు అంటే కొన్ని మాటలు చెప్పి, ఇది నేను ఇందాక చెప్తున్నది ముగ్ధభక్తి అంటున్నప్పుడు ఆ శబ్ద ప్రమాణాన్ని పట్టుకుని ఉండడమే ముగ్ధభక్తి అని చెప్పాను కదా. రుద్రపశుపతి లేదా ఒక గొడగూచి ఎలా అయితే శబ్ద ప్రమాణం వాళ్ళ ఆ రుద్రపశుపతి ఆ పౌరాణికుడు చెప్పిన కథలో ఉన్న శబ్దాన్ని ప్రమాణంగా భావించి, గొడగూచి తండ్రి చెప్పిన మాటని ప్రమాణంగా భావించడం, ఆ శబ్దాన్ని ప్రమాణంగా భావించిన తర్వాత, విశ్వసించిన తర్వాత తమ సమస్త జీవితాన్ని వాళ్ళ శబ్దాన్ని, ఆ శబ్దం పట్ల ఉన్న విశ్వాసానికి ధారపోసారి, అట్లానే బసవన్న జీవితం చూసినట్లయితే ఈ గురువు ఏ మాటలు చెప్పాడో, ఏ హితబోధ చేశాడో, ఆ హితబోధకు అనుగుణంగానే, ఆ హితవుకు అనుగుణంగానే, ఆ గురు వాక్యానికి అనుగుణంగానే బసవన్న తదనంతర జీవితం అంతా జీవించాడు. వాట్ ఎవర్ మే బి ద కాస్, ఏమైనా కానీ ఆ గురువాక్యం నుంచి ఆయన ఒక్కింత కూడా పక్కకి తొలగకుండా ఉన్నాడు అని మనం భావించవచ్చు అన్నమాట. అవి ఆ గురు బోధ, సోమన చెప్పిన బోధ ఎట్లాంటిదంటే ఆయన ఇలా చెప్తున్నాడు, బసవ కుమారు సద్భక్తికి మెచ్చి వెస ప్రసాదంబు అప్పుడు ఒసగి ఇట్లనియే. ఎవరు ఆ గురువు చెప్తున్నాడు, సంగమయ్య, వచ్చిన పోయిన వారిచే నీదు సచ్చరిత్రము విని సంతసిల్లుదు, గతకాల వత్తన కంటే సద్భక్తి మితి తప్పి నడవకు మీ బసవన్న, శూలి భక్తాలి దుశ్శీలముల్ గన్న మేలకా గైకొను మీ బసవన్న, శత్రులైనను లింగసహితులయ్యున్న మిత్రులకా చూడు మీ బసవన్న, పట్టిన వ్రతములు ప్రాణంబు మీద మెట్టిన విడువకు మీ బసవన్న, వేరే జాతుల జాతి వేరే భక్తుల జాతి వేరే భక్తుల జాతి వెదకకుండుటయే మీరిన పదము సుమి బసవన్న, చిత్తజాంతకు భక్తి చెడనాడు కలుల మిత్తివీవై త్రుంపు మీ బసవన్న, వేదశాస్త్రార్థ సంపాదిత భక్తి మేదిని వెలయింపు మీ బసవన్న, తిట్టిన భక్తులు కొట్టిన కాల పెట్టిన శరణును మీ బసవన్న, ఏ తప్పు వట్టుదు ఇలా పరస్త్రీల మీద కన్నార్పకు మీ బసవన్న, సాధ్యమౌ భక్త ప్రసాదేతరంబ అమేధ్యంబకా చూడు మీ బసవన్న, నిక్కంపు భక్తికి నిర్వంచకతయ మిక్కిలి గుణముసు మీ బసవన్న, ఏ ప్రొద్దు జంగమంబేనకా చూడు మీ ప్రసాదము గొను మీ బసవన్న, నాలుకకింపుగా శూలి భక్తులను మేలకా నుతియింపు మీ బసవన్న, ఏమైన వలసిన ఎడరైన తలపు మీ మమ్ము మరవకు మీ బసవన్న, మోసపుచ్చు శివుండు బాసలేమరకు మీ సత్య మెడపకు మీ బసవన్న అని మృదు మధురాంచిత ఆలాపములను తనయు ప్రబోధించి తా కౌగిలించి కొడుకుచే మొక్కించుకొని గురుమూర్తి. ఇలా ఆయన చెప్పిన గురు బోధ సోమనట్ట రాశాడు, దాన్ని మనం ఒక్కసారి అనువాదంలో చూద్దాం. మనం బసవడి నేత్రాలు, శరీరము గురుమూర్తి పూజకు సమర్పించిన అలంకారాల వలె భాషిస్తున్నాయి. బసవ కుమారుడి సద్భక్తికి ఎంతగానో ప్రీతుడైనాడు సంగయ్య దేవుడు. బసవడికి భూతి ప్రసాదం వెంటనే ఇచ్చి ఇట్లా అన్నాడు, వచ్చిపోతున్న వాళ్ల వల్ల నీ సచ్చరిత్రం వింటూనే ఉన్నాను, చాలా ఆనందిస్తున్నాను. గతంలో వలనే నీ సద్భక్తి నిలుపుకో, శివభక్తుల అపరాధాలను సైరించు, శత్రువులైనప్పటికీ వాళ్ళు లింగ సహితులై ఉంటే మిత్రులుగానే వాళ్ళని స్వీకరించు బసవన్న, ప్రాణ సంశయమైనప్పటికీ పట్టిన వ్రతం మాత్రం విడిచిపెట్టవద్దు బసవన్న, భక్తుల జాతి గూర్చి ప్రస్తావన ఎంతమాత్రము తగదు బసవన్న, అట్లా ప్రవర్తించడమే ప్రశస్తమైన పథం బసవన్న, అంగజారి భక్తులకు హాని కలిగించే వారి శృంగభంగం చేయవయ్యా బసవన్న, వాళ్ళను మృత్యు ముఖాన పడవేయవయ్యా బసవయ్యా, వేదశాస్త్రార్థ సమ్మతమైన భక్తిని మేదిని మీద వెలయింపవయ్యా బసవన్న, భక్తులు నిన్ను తిట్టిన కొట్టిన కాలితో నెట్టిన శరణు అనుమీ బసవన్న, పరస్త్రీలను పరికించి చూడవద్దు బసవన్న, అట్లా చూస్తే అది నా దృష్టిలో పరమ నింద్యం బసవన్న, శివభక్త ప్రసాదం కానిదేదైనా నీకు తటస్థపడితే దాన్ని అశుద్ధంగా భావించు బసవన్న, నిక్కమైన భక్తికి నిర్వంచకత మాత్రమే మిక్కిలి గుణము సుమా, నిర్వంచకత అది అంటే మోసం చేయకుండా ఉండవన్నమాట. బసవన్న, సర్వవేళలా జంగమయ్య అంటే సాక్షాత్తు నేనే అని భావించు బసవయ్య, అట్టి జంగమ ప్రసాదాన్ని స్వీకరించు బసవన్న, నాలుక తీయనయ్యేట్లు శూలి భక్తులను స్తుతించవయ్యా బసవయ్య, అది నీకెంతో మేలు చేస్తుంది బసవన్న, నీకు ఏదైనా కావాల్సి వస్తే నన్ను వెంటనే తలచవయ్యా బసవయ్య, ఏదైనా విపత్తు సంభవిస్తే నన్ను తలచడం మరచిపోకు బసవన్న, చేసిన బాస తప్పవద్దు, తప్పితే శివుడు మోసపుచ్చుతాడు, ఈ యథార్థాన్ని ఎంతమాత్రం విస్మరించవద్దు అని మృదు మధుర మనోహర ప్రబోధంతో తనయుణ్ణి కౌగలించాడు శివమూర్తి. శివమూర్తి అంటే గురుమూర్తి, ఇందాక చెప్పినట్లుగా శివ గురు అభేదంగా ఆయన ఈ హితవు చెప్పాడనమాట. వీటిని ఒకవేళ మనం వరుసగా పాయింట్స్గా చూసినట్లయితే ఆయన చెప్పిన మాటలు, సద్భక్తి మార్గాన్ని వదిలిపెట్టి నడవకు, భక్తుల దుశీలాలను కూడా మేలేనుగా భావించు, లింగాంగులైన వాళ్ళు శత్రువులైనా కూడా మిత్రులుగా భావించు, ప్రాణం పోయినా సరే నీ వ్రతం వదలవద్దు, వేరే జాతి వాళ్ళు ఒకవేళ వాళ్ళు లింగభక్తులైతే శివభక్తులైతే వాళ్ళ జాతి ఏమిటని ఎప్పుడూ ఆలోచించుకు విచారించు, లో గణాచారం ఏదుందో దాన్ని విధిగా పాటించు. గణాచారం అంటే మొత్తం కమ్యూనిటీ తాలూకు, మొత్తం ఆ సంఘం తాలూకు ఆచారాన్ని విధిగా పాటించు, లోకుల మెప్పును పొందడానికి కృషి చెయ్యి, శరణులు పీడించినా సరే వాళ్ళని తిట్టినా కాలుతో నెట్టినా సరే వాళ్ళు శరణనే అంటూ ఉండు, శివప్రసాదం కాని దాన్ని దేన్ని స్వీకరించు, ఎప్పుడు ఎవరిని వంచి జంగానికి గురువుకిచ్చిన గౌరవంతో సమానమైన గౌరవం ఇవ్వు, భక్తుల గుణాల్ని నోరారాకి ఈ వ్రతభంగం కాకుండా జాగ్రత్త పడు, ఒకవేళ నువ్వు కానీ ఎక్కడైనా తప్పితే మోసపుచ్చితే శివుడు నిన్ను మోసపుచ్చుతాడు, నీ మాట కానీ తప్పే వరకు శివుడు నిన్ను మోసపుచ్చుతాడు, జాగ్రత్త. సాధారణంగా ఏదన్నా కావ్యాలు రాసినప్పుడు పూర్వకాలం మన వాళ్ళు ఆ కావ్యాల మొదట్లోనే కావ్యనాయకుడి తాలూకు లక్షణాలను వర్ణించడం పరిపాటి, అలా లక్షణాలు వర్ణించిన తర్వాత ఆ కావ్యాన్ని మొదలు పెడతారు. ఇదే పద్ధతిలో మన వాళ్ళు కూడా నవలలు రాసినప్పుడు తెలుగులో మొట్టమొదట కావ్యనాయకుడి తాలూకు లక్షణాలు, ఉదాహరణ అడవి బాపిరాజు గారు రాసిన నారాయణరావు నవలు ఉందనుకోండి, అందులో మొట్టమొదటే నారాయణరావు తాలూకు గుణగణాలు అన్నీ కూడా బాపిరాజు గారు రాస్తారు. అయితే ఇలాగ మొదటే కావ్య లక్షణాలు చెప్పటం నిజమైన సాహిత్య లక్షణం కాదు, అవి చెప్పకుండా ఆ తర్వాత అతని జీవితంలో సంభవించిన ఘటనల ద్వారా అతని వ్యక్తిత్వాన్ని మనం ఆవిష్కరించాలనేది ఒక ఆధునిక సాహిత్య లక్షణంగా మన వాళ్ళు పేర్కొంటూ ఉంటారు. ఆధునిక సాహిత్య లక్షణం ఏం కాదు ఇది, అరిస్టాటిల్ కూడా ఈ మాట చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే యాక్షన్ ద్వారా తెలియాలి అన్నాడు, మాట ద్వారా కాదు. నాటకంలో క్యారెక్టరు యాక్షన్ ద్వారా ఎస్టాబ్లిష్ అవ్వాలి తప్ప మాటల ద్వారా వర్ణం ద్వారా కాదు అన్నాడు. కానీ మనం గమనించవలసింది ఏమిటంటే కావ్య ప్రారంభంలో నాయక లక్షణాలు చెప్పి ఆ తర్వాత కావ్యాన్ని ఆయన ముందు మాట్లాడిన ప్రతి ఒక్క లక్షణానికి అనుగుణంగా ఆ కావ్యంలో ఘట్టాలు ఉన్నాయనుకోండి, అదేమి చిన్నపాటి సాహిత్య విశేషంగా నేను భావి, అది చాలా గొప్ప సాహిత్య విశేషం. అది ముందే ఒక రకంగా మనకు ఒక మెనూ కార్డు ఇచ్చినట్టు అనమాట, ముందే మనకు ఆ లక్షణాలన్నీ చెప్పి ఆ తర్వాత మనం అది చదువుతాం కదా మనం మర్చిపోతాం, కావ్యంలోకి వెళ్తాం, వెళ్ళిన తర్వాత కావ్యం అంతా పూర్తి చేసిన తర్వాత ఆ భక్తుడి తాలూకు జీవితంలో సంభవించిన వివిధ సంఘటనలు మనం మళ్ళా నెమరు వేసుకున్నప్పుడు అరే ఇదా ఇటువంటిదా ఈ ఆయన ముందు చెప్పిన ఏ మాటలైతే చెప్పాడో ఆ మాటలన్నిటికీ ఈ ప్రతి ఒక్క ఈ సంఘటన దీనికి ఉదాహరణగా, ఈ సంఘటన దీని నిరూపణగా, ఇలా వర్ణనగా వివరణగా కనబడిందే అన్నప్పుడు మనకు కలిగేటటువంటి సంతోషం మామూలు సంతోషం. బసవ పురాణం ఆ రకంగా నిర్మించిన కావ్యం అన్నమాట. ఈ శివోపదేశం ఏం జరిగిందో ఆ శివోపదేశానికి గురూపదేశానికి అనుగుణంగా బసవపురాణం సంఘటన అని కనబడతాయి. గురువిట్లాగా హితబోధ చేసిన తర్వాత బసవన కొలువులో చేరిన తర్వాత ఆయన ఒక ప్రతిజ్ఞ చేశాడు. ఇది చాలా సుప్రసిద్ధమైనటువంటి ప్రతిజ్ఞ, తెలుగు సాహిత్యంలో ఒక అపురూపమైనటువంటి కావ్య భాగం. ఇది ఒక రేరెస్ట్, వన్ ఆఫ్ ద రేరెస్ట్ అండ్ మోస్ట్ ప్రొఫౌండ్ ప్యాసేజెస్ ఇన్ తెలుగు లిటరేచర్. ఇది బసవేశ్వరుని భాష, ఒకప్పుడు చాలామందికి నోట్లో నాలుక మీద ఉండేటి కావ్య పాఠం అన్నమాట ఇది. శివరాత్రి నిత్యంబు చెల్లించు భాష, శివభక్తులెల్లను శివుడను భాష, భక్తుల యజ్ఞులు పట్టని భాష, భక్తుల కులమెత్తి పలుకని భాష, మృడునైన ఒక మరి అడుగని భాష, అడిగిన అర్థంబు గడపని భాష, చీమంతయైన వంచింపని భాష, ఏమి వేడిన అడుగుడ కిచ్చు భాష, పలుకట్ల నడవడి పాలించు భాష, తలవెట్టులట్టుల పలికడు భాష, పలికి బొంకని భాష, ఒలివోని భాష, చలమెడపని భాష, సలిపెడి భాష, తప్పదొక్కని భాష, ధరలేని భాష, ఎప్పుడు భృత్యత్వ మెడపని భాష, కలనైన శివునకు గెలుపీని భాష, గెలుపు భక్తులకిచ్చి కీట్పడు భాష, పరసతిపై దృష్టి పరపని భాష, పరధనంబుల కాస పడకుండు భాష, పరనిందనయ్యడ పొరయని భాష, పరమర్మ కర్మములు పలుకని భాష, పరసమయంబుల పరిమార్చు భాష, పరవాదులను పట్టి భంజించు భాష, హరదూషణకు చెవులానని భాష, హరగణానర్పితం మంటని భాష, హరగణ పరతంత్రుడై ఉండు భాష, హరభక్తులెట్లన్న అట్లను భాష, జంగమంబును ప్రాణలింగమన్ భాష, వెంగలి మనుజుల వేడని భాష, భవికి మొక్కని భాష, భవికీని భాష, భవబాధలకు అగపడకుండు భాష, విషయేంద్ర ఇంద్రియములకు వెన్నీని బాస, విషమ అషడ్వర్గంబు విరియించు బాస, వేదోక్త భక్తి సంపాదించు బాస, ఆది శివాచార మలరించు బాస, శిరమట్ట బాసిన శరణను బాస, శిరమున కట్ట వాసిన మొక్కు బాస, ముట్టినచో వెనుక మెట్టని బాస, ఇట్టివన్నీ తుద ముట్టించు బాస, బసవని చరితంబు బసవడే ఎరుగు, వసమ ఎవరికైనా వాక్రువ తలప. ఈ బసవని బాస ఈ చదువుతుంటేనే మనకు ఒక బాస అంటే రెండు ఉన్నాయి. బాస అంటే ఆన, బాస అంటే భాష కూడా. ఎందుకంటే బసవడి జీవితంలో రెండూ సమానమే. ఆయన తాలూకు ఆయన ప్రవర్తన అంటే ఆయన ఏ ఆన చేశాడో ఆనకి అనుగుణంగా, ఆనకి తగ్గట్టుగా ఆయన ప్రవర్తన. భాష అంటే వాక్. బసవడి విషయంలో బాస రెండు, ఆయన ప్రవర్తన అంటే ఆయన జీవిత చరిత్ర ద్వారా మనకు తెలుస్తున్న జీవితం, ఆయన వచనాల ద్వారా మనకు తెలుస్తున్న ఆయన భాష, ఈ రెండూ కూడా ఈ బసవని బాస అది శివరాత్రి నిత్యంబు చెల్లించు బాస, కలనైన శివునకు గెలుపీని బాస, గెలుపు భక్తులకి ఇచ్చి కీట్పడు బాస. కలలో కూడా శివుడికి గెలిపేవాడు అంటే అర్థమేమిటి, శివుడు తన అనుక్షణం పరీక్షిస్తూ ఉంటాడు. ఆ పరీక్షలో శివుడు ఎప్పుడు గెలవకుండా చూసుకుంటూ ఉంటాడు అనమాట. గెలుపు భక్తుడిది మాత్రమే వాళ్ళు, శివుడిది కాదు. ఆ శివ పరీక్షలో ప్రతి క్షణం, మామూలుగా పాఠశాలల్లో పరీక్షలు నెలకో ఏడాదిగా జరుగుతాయి, శివభక్తుడి జీవితంలో అనుదినం పరీక్ష, అనుక్షణం పరీక్ష. నా స్వానుభవంతో చెప్తున్నా ఈ మాటని. అనుదిన పరీక్ష, అనుక్షణ పరీక్షలో శివుడు ఆ పరీక్షలో గెలవకుండా భక్తుడు మాత్రమే గెలిచేటట్లుగా తాను జీవిస్తాను అని బసవన్న బాస చేశాడు. ఆ బాసకు తగ్గట్టుగా ఆయన ఎలా నిలబడ్డాడో మనం ముందు చూద్దాం. అప్పటిదాకా మీ నుంచి సెలవు తీసుకుంటూ మీ చినివీరభద్రుడు.